ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய.
சதுர்த்தன் ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 70 ஸ்லோகம் 24 20-24 மொதட் 24 ஸ்லோகம் சதுர்த்தம். ஏசதிக்வயே தஸ்யா சன்னதிம் நாயயுர்ஸ்னாபா ப்ரஸஹ்ய ருத்தா சைனாசன் அயுதே தேகிரிவ்ரஜே.
பிரதிபதார்த்தமும் ஏ எவரைத்தே ச மரியு திக்விஜயே திக்விஜய காரணமுன தஸ்யா வாணிக்கு ஜராசந்தனுக்கு சன்னதிம் சம்பூர்ண ஆதீனத நாயயுஹு அங்கீகரிப்பலேதோ நிருபாக ராஜுலு பிரசஹ்ய பலவந்தமுக ருத்தாக பந்தீலு தேனா வாணிச்சே ஆசன் காவிஞ்சபடிரி அயுதே 10,000 ஜே 2 கிரிவிரஜே கிரிவிரஜமனு கோட்டையந்து. தாத்பரியம் பாஷ்யம் ராசிந்தி ஸ்ரீ ஸ்ரீ பூஜ்யஸ்ரீ ஏசி பக்திவேதாந்த ஸ்ரீல பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாத் மரிய வாரி சிஷ்யுலு. தாத்பரியமும் திக்விஜய சமயமுன ஜராசந்தனுக்கு லொங்கிப்போவட நிராகரிச்சின 20,000 மந்தி ராஜுலு வாணிச்சை கிரிவிரஜமன கோட்டலோ பலவந்தமுகா பந்தீ செய்யபடிரி. பாஷ்யமு ஈ ராஜுல ஜராசந்தனுக்கு கப்பமலு கட்டுடனும் இத்தர ஆதீனத்தில் நிராகரிச்சிரனி ஸ்ரீல விஸ்வநாத சக்கரவர்த்தி டாகூர் தெரிப்பிரி. யக்னமலோ லட்சமந்தி ராஜுலனு பலி இச்சி ஜராசந்தடு மகாபைரவுனி அர்ப்பிச்சு கோரி இண்டெனி மகாபாரதமனந்து இத்தர வாங்மயனந்து சுப்பிரசித்தமகு கதனமு கூட உன்னதி. ஓம் ஜ்ஞானதிமிராந்தஸ்ய ஜ்ஞானாஞ்சனசலாகயா சக்ஷுரன்மிலிதம் யேனா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. நமா ஓம் விஷ்ணுபாதாய கிருஷ்ணப்ரஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமிநிதி நாமினே. நமஸ்தே சாரஸ்வதே தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷா சூன்யவாதி பாஷ்சாத்ய தேச தாரிணே. ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதரா சிவாசாதி கௌர பக்த பிருந்த. ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம 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 ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா. 20 ஸ்லோகம் நின்று ஒருசாரி டிரான்ஸ்லேஷன்ஸ் சிஸ்டமு. ஸ்லோகம் 20 ஒரு ஸ்லோகம் வெனக்கு நின்று வெல்கம். ஸ்லோகம் 19. ராஜா ஹாஸ்யகாலு பல ஹாஸ்யபாவனను ప్రదర్శించుచు భగవానునికి వినోదము కలిగించగా నటాచార్యులు అతని కొరకు అభినయించరు. నర్తకీమణులు అతని కొరకు ఉత్సాహంతో నృత్యం చేయుదురు. శ్లోకం 20. మృదంగములు వీణలు మురజములు వేణువులు కరతాళములు శంఖముల యొక్క నాదమునకు అనువుగా ఆ కళాకారులు నృత్యగానములు చేయుచుండగా సూత వంది మాగుదులు ఆ దేవదేవుని మహిమను కీర్తింతురు. 21. சபையந்து ஆசீனులైనట్టు కొందరు బ్రాహ్మణులు అనర్గలముగా వేద మంత్రోచ్చారణము చేయగా మరికొందరు పుణ్యయశస్సు కలిగిన పూర్వరాజుల కథలను వర్ణించి చెప్పుదురు. శ్లోకం 22. రాజా ఒకసారి ఒక కొత్త వ్యక్తి సభాభవనము చెంతకు అరుదించగా ద్వారపాలకులు అతనిని గురించి దేవదేవునికి తెలిపి పిదపవానను లోపలికి ప్రవేశపెట్టిరి. 23. ఆ వ్యక్తి దేవదేవుడగు శ్రీకృష్ణునికి ప్రణమిలిన పిదప ముకులిత హస్తుడై జరాసంధనిచే బంధింపబడిన కారణమన పరువురు రాజులు ఎంతగా దుఃఖించుచుండరో వివరించను. శ్లోకం 24. దిగ్విజయ సమయమున జరాసంధునికి లొంగిపోవటను నిరాకరించిన 20,000 మంది రాజులు వానచే గిరివ్రజమున కోటలో బలవంతముగా బందీ చేయబడిరి. సో ఇక్కడ 20 శ్లోకం నుంచి 24 శ్లోకం వరకు, దీనికి ముందు శ్లోకాల్లో భగవంతుడు తన 16,108 అంతఃపురాల నుంచి బయలుదేరేసి 16,108 కృష్ణుడిగా బయలుదేరి ఒకే కృష్ణుడిగా ప్యాలెస్ కి వస్తున్నాడు అన్నమాట. సో ఇది ఇంతకుముందు చాలా ప్రభువులు ఎక్స్ప్లెయిన్ చేశారు. 16,108 అంతఃపురాల నుంచి ఒక్కొక్క అంతఃపురం నుంచి ఒక్కొక్క కృష్ణుడు బయటకు బయలుదేరేసి రాణుల్ని వదిలేసి విరహంతో అతను వాళ్ళకి వీడుకోలు చెప్తూ మళ్ళీ సాయంత్రం సభ నుంచి తిరిగి వస్తానని చెప్పేసి వీడుకోలు చెప్తూ వాళ్ళ యొక్క విరహాన్ని ఓదార్స్తూ అట్లే చూస్తూ వాళ్ళని ఓదార్స్తున్నాడు కన్న చూపులతో చివరిసారిగా ఆ రోజుకి. సో అప్పుడు వాళ్ళు ఈ భగవంతుని వాళ్ళతో వారిని చూస్తూ వాళ్ళని ఓదార్స్తున్నప్పుడు ఈ ఆ సమయంలో మొత్తం అన్ని అంతఃపురాల నుంచి కృష్ణుడు వచ్చేసి మర్జ్ అయిపోయేవారు అన్నట్టు, అందరూ ఒకరిగా కలిసిపోయేవారు. సో ఏ రాణికి కూడా రాణికి ఆ రాణి పరిచారికలకు వాళ్ళకు తమ ప్యాలెస్ నుంచి వాళ్ళ అంతఃపురం నుంచి వస్తున్న కృష్ణుడు మాత్రమే కనపడేవాడు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనపడట్లేదు. సో ఈ విధంగా బయలుదేరిన తర్వాత భగవంతుడు అంతఃపురానికి సుధర్మ అనే సభకు వస్తున్నాడు. రాజసభకు వచ్చేసి అక్కడ ఆసీనులై కూర్చున్నాడు అన్నట్టు. కూర్చునేసి చుట్టూ చాలా మంది వృష్ణి సంజాతులందరూ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ మంత్రులందరూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో భగవంతుడు చాలా శోభాయమానంగా ఒక నక్షత్రాల మధ్యలో చంద్రులాగా వెలిగిపోతున్నాడు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి వివరిస్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి మధ్యలో కూర్చున్న తర్వాత ఆ రాజుకి వినోదం కలిగించే దానికోసము రకరకాల విదూషకులు వచ్చేసి వాళ్ళు భగవంతునికి ఆనందం కలిగించడానికి వాళ్ళు రకరకాల హాస్యాలు ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత రాణులు ఈ నర్తకీలు వచ్చేసి వాళ్ళు నృత్యం చేస్తున్నారు, భగవంతుడికి వినోదాన్ని కలిగిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా రాజ్యసభ రాజు అనేవాడు మొత్తం రాజ్యభారాన్ని నిరంతరం ఏ వైపు నుంచి ఏ శత్రువులు ఆక్రమిస్తారని చెప్పేసి నిరంతరం అతను చాలా టెన్షన్తో చాలా ఉద్రిక్తుడై ఉంటాడు అన్నట్టు. సో ఈ రాజ్యంలోని ప్రజలందరూ వచ్చేసి రాజ్యంలోనే ఈ యొక్క అరేంజ్మెంట్ ఉంటుందన్నట్టు. ఈ రాజుకి ఆ యొక్క ఉద్రిక్తతను కొంచెం తగ్గించడానికి ఈ విదూషకులు ఉంటారు, ఈ రాజును వినోదపరచడానికి నర్తకులు ఉంటారన్నట్టు. వాళ్ళు నృత్యం చేసి విదూషకులు అతన్ని హాస్యం నవ్వించి అతన్ని కొంతకాలం పాటు అతన్ని రిలీవ్ చేసేవాళ్ళు అన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడ భగవంతుడికి కూడా వాళ్ళ నర్తకి మళ్ళీ ఎంతో ఉత్సాహంతో భగవంతుని యొక్క ప్లెజర్ కోసం వాళ్ళు నృత్యం చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఆ విధంగా జరుగుతూ ఉండగా, ఈ విధంగా రాజ్యసభ జరుగుతున్నట్టుగా ఒకరోజు వచ్చేసి ఒక వ్యక్తి వచ్చాడు. సో మహాభారతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అతను వచ్చేసి ఈ జరాసంధుడు ఏమైతే మొత్తం రాజ్యాలందరినీ ఓడించి వాళ్ళని కైవసం చేసుకున్నాడో ఆ రాజ్యాల్లో ఒక రాజు వచ్చేసి తప్పించుకున్నాడు అన్నట్టు. తప్పించుకొని వచ్చేసి ఆ బందీ అయిన రాజులందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇతను కృష్ణుని దగ్గరికి శరణాగతి కోరుకుంటూ వచ్చాడు అన్నట్టు. భగవంతుడా, నీవు ఇంతకుముందు జరాసంధుని 17 సార్లు నీవు అతని యుద్ధానికి పిలిచి నువ్వు 17 సార్లు అతని రాజ్యాన్ని అంతా చిత్తుగా ఓడించావు, కాబట్టి ఇప్పుడు ఆ రాజు వచ్చేసి ప్రతిసారి ఈ జరాసంధుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేది మళ్ళీ సైన్యాన్ని మళ్ళీ సమాహారం చేసుకునేసి మళ్ళీ యుద్ధానికి వస్తారంట. అట్లా 17 సార్లు కృష్ణుడు జరాసంధుని ఓడించాడు అన్నట్టు. సో ఆ యొక్క కృష్ణుడు ఒక్కడే జరాసంధుని ఓడించగలడు, కృష్ణ యొక్క శరణాగతి పొందితే మన జరాసంధుని యొక్క బాధ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క అందరి మధ్య వీళ్ళ రాజుల్లో నుంచి ఒకటి తప్పించుకొని వచ్చేసి భగవంతునికి ఇక్కడ శరణాగతి పొందుతున్నాడు. జరాసంధుడు వచ్చేసి మొత్తం మా రాజ్యాలందరినీ కొల్లగొట్టి మమ్మల్ని అందరినీ బందీలుగా చేశాడు. చెప్తూ ఇప్పుడు దేవదేవ నీవే నీకు మేము శరణాగతి పొందుతున్నాము, ఈ రాజులందరూ మీకు గొప్ప భక్తులు, వాళ్ళందరూ మీ యొక్క శరణ కోరుకుంటున్నారు, మీరు వచ్చి వాళ్ళని విడిపించవలసిందిగా కోరుతున్నాము ప్రార్థిస్తున్నామని చెప్పేసి ఇక్కడ భగవంతునికి నివేదిస్తాడు అన్నట్టు. అది ఈరోజు జరిగేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ రాజు వచ్చేసి తన డిపెండెన్స్ కి ఎటువంటి రక్షణ ఇస్తున్నాడు అనేది రాజు యొక్క ధర్మం. అది యుద్ధే చాపి అపలాయనం క్షాత్ర కర్మ స్వభావజం. క్షత్రియ యొక్క ధర్మము, క్షత్రియ యొక్క గుణం ఏ విధంగా, ఏ క్షత్రియ యొక్క గుణం ఏమిటంటే అతను తన యొక్క ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగించాలి. ఈ రాజు వచ్చేసి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలడు, అతను ఈ రాజు ఇతని రాజ్యంలో మొత్తం సుభిక్షంగా ఉండగలదు, ఇతను మన ప్రాణానికి మన రాజ్యానికి ఎటువంటి హాని కలగదు అని చెప్పేసి అటువంటి ధైర్యాన్ని రాజు ఇవ్వగలుగుతాడు అన్నట్టు. ఇవ్వగలగాలి, అప్పుడు ప్రజలు హ్యాపీగా వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఈ యొక్క రాజు ఏ విధంగా అయితే శరణాగతి పొందడానికి వచ్చాడో అటువంటి భయాందోళన లేకుండా వాళ్ళు ఆ జీవితాన్ని గడపగలరు అన్నట్టు. సో ఈ రాజు యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే వీళ్ళకి ప్రజలకి రక్షణ కల్పించడము, అదేవిధంగా వాళ్ళని వచ్చేసి భక్తిలో వాళ్ళందరినీ ఉద్ధరించడం అన్నట్టు. సో ఇతను రాజు వచ్చేసి ఇతను సొంతంగా పరిపాలించట్లేదు, రాజు వచ్చేసి ఈ బ్రాహ్మణుల యొక్క గైడెన్స్ తీసుకునేసి వాళ్ళ యొక్క అనుజ్ఞ ప్రకారంగా భక్తులకు ఈ ప్రజలకు వచ్చేసి భక్తిలో ఏ విధంగా వాళ్ళు ఉద్ధరింపబడాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞతో వీళ్ళకి పరిపాలన సాగిస్తుంటాడు అన్నట్టు. సో మన ఆలవందార యమునాచార్యుల యొక్క స్టోరీ తీసుకుంటే ఒక ట్రైన్డ్ కింగ్ వచ్చేసి ఏ విధంగా పరిపాలిస్తాడనేది మనం చూడవచ్చు క్లియర్గా. యమునాచార్య వచ్చేసి అతను గురుకులంలో ఉన్నాడు, అతను గురుకులంలో ఉన్నప్పుడు అతని వయసు మ్యాక్సిమం 5 సంవత్సరాలు 7-8 కంటే ఎక్కువ లేదన్నట్టు. సో అప్పుడు ఒక దిగ్విజయ పండిట్ అతను వచ్చేసి మొత్తం అన్ని రాజ్యాల నుంచి నేనే దిగ్విజయ పండిట్ని అని చెప్పేసి అతను పత్రం రాపించుకునేసి మొత్తం అంతా ఊరేగుతున్నాడు అన్నట్టు. అతను ఊరేగుతున్నప్పుడు ఇతని ఈ యమునాచార్య వాళ్ళ గురువు దగ్గరికి, గురువు యొక్క ఆశ్రమానికి కూడా ఇతను రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అడుగుతారు, మీ యొక్క గురువు చాలా ఈ పట్టణంలో చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాను, కాబట్టి నా అతనితో తర్కానికి దిగి వాగ్వివాదానికి దిగి అతను ఓడించి నేను పత్రం సాధించాలనుకుంటున్నానని చెప్పేసి అంటారు. ఇతను ఆలవందర వచ్చేసి బికాజ్ చిన్నప్పటి నుంచినే వీళ్ళు గురుకులంలో మంచిగా ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది పొందుతున్నారు కాబట్టి, ప్లస్ ఈ ఆలవందర ఇతను వచ్చేసి గురువుకు సంపూర్ణ శరణాగతి పొందినవాడు, అందరి శిష్యుల్లో కల్లా ఇతను మేట్ అయినవాడు అన్నట్టు, గొప్పవాడు. సో ఇతను వచ్చేసి ఈ ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు, ఈ దిగ్విజయ పండిట్ యొక్క వాళ్ళ శిష్యులు వచ్చేసి మీ గురువును బయటకు రమ్మంటున్నారు, వాగ్వివాదానికి రావాలి అని చెప్పేసి అని అంటే, మీ యొక్క గురువుతో వాగ్వివాదం చేయడానికి మా గురువు అవసరం లేదు, నేను ఒక్కరిని చాలని చెప్పేసి ఇది బయటకు వస్తాడన్నట్టు. బయటకు వచ్చేసి అతన్ని అడుగుతారు, మీ గురువుని తీసుకుంటానంటే నీతో ఆర్గ్యూ చేయడానికి, నీతో వాగ్వివాదానికి తర్కానికి మా గురువు అవసరం లేదు, నేను ఒక్కరిని చాలా అని చెప్పేసి అంటారు. అంటే అందరూ విపరీతంగా నవ్వుతారు, విపరీతంగా నవ్వేసి అతను క్వశ్చన్లు వేయడం ప్రారంభిస్తాడు, అన్ని టగటగటగ సమాధానాలు చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత ఆలవందర ఇతను ఒకటే ప్రశ్న వేస్తాడు, అది ఇమీడియట్గా కింద మట్టిని ఒక గుప్పెట్లో తీసుకునేసి దీంట్లో నువ్వు దిగ్విజయ పండిట్ అయితే నువ్వు సర్వజ్ఞ అని చెప్పేసి అని అంటే, నీవు అన్ని తెలిసిన వాడివి అయితే నా చేతిలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి అని అంటారు. అంటే అంతమంది శిష్యుల ముందర, అంతమంది పెద్ద గోష్ఠి ముందర, ఆ జన సమూహం మధ్యలో సర్వజ్ఞ ఏం చెప్పలేకపోతాడు అతను. అతను ఏం చెప్పలేకపోతాడు, ఇతను చాలాసేపు వెయిట్ చేస్తాడు, ఒక గుప్పెట్లో ఎన్ని ఇసుకరేణులు ఉన్నాయట్టు చెప్పగలరు, నా చేతులు ఎన్ని ఇసుకరేణులు ఉన్నాయో చెప్పలేని వాడివి, నువ్వేం సర్వజ్ఞవి, నువ్వేం తెలుసుకున్న వాడివి, ఏదో ఒకటి సమాధానం చెప్పు అని చెప్పేసి అని అంటాడు. ఏం చెప్పలేకపోయేసరికి కనీసము ఒక గుప్పెడ్లో ఉన్న ఇసుక అని చెప్పేసి అనే చెప్పచ్చు కదా అని చెప్పేసి అతన్ని నీచంగా తీసేస్తాడు అన్నట్టు. ఇది ఎంత ఇసుక అని చెప్పలేకపోతే కనీసం ఒక గుప్పెట్లో చిన్నపిల్లవాడి గుప్పెట్లో పట్టేటంత ఇసుకని చెప్పేసేయచ్చు కదా అని చెప్పి సమాధానం చెప్తాడు. ఇది ఒక గుప్పెడు ఇసుక, సింపుల్ సమాధానం చెప్పలేవా, నీవే సర్వజ్ఞవే అని చెప్పి, నీవు సర్వజ్ఞ ఎట్లా అవుతావు అని చెప్పేసి అతన్ని చాలా నీచంగా కండెమ్ చేసేస్తానంట. సో అప్పుడు అది రాజుకి వెళ్తుంది. రాజుకి వెళ్ళిన తర్వాత అది చాలా అక్కడ ఆలవందార్ అని చెప్పేసి పేరు వస్తుంది. సో అక్కడ రాజు రాణి వీళ్ళకిద్దరికి సంబంధం లేకుండా వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకుంటారన్నట్టు. ఈ చిన్న అబ్బాయి గెలిస్తే రాజు ఈ అబ్బాయికి నేను సగం రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి, ఒకవేళ ఇతనే ఈ అబ్బాయి ఓడిపోతే నేను నా పరిచారకులకు నేను దాసిగా ఉంటానని చెప్పేసి ఆమె రాణి రాజుకి చెప్తుందన్నమాట. సో ఆ తర్వాత ఆలవందార యమునాచరుల వాళ్ళు ఈ యొక్క పందెంలో గెలుస్తారు. గెలిచిన తర్వాత అతను సగం రాజ్యం అతనికి వచ్చేస్తుంది అన్నట్టు. సగం రాజ్యం అతని చేతికి రాగానే అతను పరిపాలన స్టార్ట్ చేస్తాడు. 8 సంవత్సరాల అబ్బాయి ఒక తిరుపతినో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సగాన్ని పరిపాలనకి చీఫ్ మినిస్టర్కి పెడితే ఏ విధంగా ఉంటుంది? విపరీతమైన దాడులు రకరకాలుగా పరిస్థితి గందరగోళం అవుతుంది. సో అక్కడ చుట్టూ ఉండే రాజులందరూ వచ్చేసి ఈ చిన్నపిల్లాడు ఆలవందారు అతను రాజు అన్నాడు 8 సంవత్సరాల అబ్బాయి అని చెప్పేసి మొత్తం చుట్టూ ఉండే రాజులందరూ వచ్చేసి అతని రాజ్యాన్ని అటాక్ చేసేదానికి వస్తారన్నట్టు. సో ఇతను ఎంత షార్ప్గా ట్రైన్ అయి ఉన్నాడంటే గురువు దగ్గర గురుకులంలో, అతను మొత్తం మందిరులతో అంతా కలిసి ఇమీడియట్గా అతను మీటింగ్స్ సమావేశాలు ఏర్పరచుకునేసి యుద్ధ సన్నాహాలు చేసి మొత్తం రాజులందరినీ తిప్పి తరిమి కొట్టేస్తాడన్నట్టు. సో 8 ఇయర్స్ అబ్బాయి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే ఏ విధంగా రాజ్యాన్ని సంరక్షించగలిగాడనే దానికి మనకి హిస్టరీలో ఒక నిరూపణ ఉందన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో చూస్తే మనకి ట్రైనింగ్ అనేది కంప్లీట్ ఇది విభిన్న కోణంలో ఉందన్నట్టు. మనం ఓన్లీ కేవలం మన కీర్తి సంపాదించేదానికి, కేవలం ధనం సంపాదించేదానికి వీటికి మాత్రమే మనకి శిక్షణ ఉంది, కానీ మన యొక్క ఆత్మ నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి, భగవంతుని యొక్క భక్తిని సాధన చేయడానికి ఎటువంటి శిక్షణ అనేది లేదన్నట్టు. దానివలన ఇప్పుడు మొత్తం అంతా అల్లకల్లోలంగా ఉంది. సో ఇదే ప్రశ్న అర్జునుడు ప్రశ్నించాడు కృష్ణునికి భగవద్గీత 1వ అధ్యాయంలో. నీవు నన్ను వచ్చేసి మొత్తం అందరినీ సంహరించమని చెప్పేసి చెప్తున్నావు, అంటే ఒక రాజు వచ్చేసి అతని సబ్జెక్ట్స్ పైన, అతని యొక్క పౌరుల పైన, ప్రజలపైన ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఎటువంటి కన్సర్న్, వాళ్ళపైన ఎంత పట్టింపు భావన ఉందని చెప్పేసి, ఇత వీళ్ళందరినీ సంరక్షించే బాధ్యత నాదే కదా, నేను రాజ్యం సంపాదించేదానికి వీళ్ళందరినీ నేను సంహరించాలా, ఇప్పుడు రాజ్యంలో ఇప్పుడు ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు గొప్ప గొప్ప కుల పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ సంహరించడం వలన ఆటోమేటిక్గా స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు ఏ విధంగా చెడిపోతారంటే ఇంట్లో కుల పెద్దలు, ఇంట్లో పెద్ద ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఇంట్లో తాత ఉండేవాళ్ళు, ఆ తాతకి ఇంకా ముత్తాతల వాళ్ళు ఉండేవాళ్ళు, 90 ఇయర్స్ 100 ఇయర్స్ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారన్నట్టు. ఆ 90 ఇయర్స్ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకు మనవలు, ముని మనవలు, వాళ్ళు 4-5 జనరేషన్స్ అంతా ఒకటే ఫ్యామిలీలో ఉండేది. సో వాళ్ళు 100 ఇయర్స్ ముందర వ్యక్తులు వచ్చేసి వాళ్ళు ఎంతనే నీతివంతంగా, నియమబద్ధంగా వాళ్ళు జీవితం కొనసాగించేటప్పుడు ఆటోమేటిక్గా కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు మొత్తం అందరూ వచ్చేసి ఆ ఇంట్లో ఉండే పెద్ద వ్యక్తిని చూసి అతనికి కోపడతాడేమని చెప్పేసి ఒక భయంతో అందరూ పద్ధతిగా ప్రవర్తించేవాళ్ళు అన్నట్టు. ఆ విధంగా ఇతను సూపర్వైజ్ చేస్తుండేవాడు మొత్తం అందరూ ఆ టైంకి లేవాలను, మంచి ప్రిన్సిపల్స్తో అందరినీ ఫ్యామిలీని అంతా లీడ్ చేయించేవాడు. అదేవిధంగా రాజు యొక్క కన్సర్న్ ఇదే. రాజు అర్జునుడు యొక్క ఇప్పుడు ఇతను పట్టింపు ఏమంటే, ఇప్పుడు నేను ఈ సంఘంలో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులందరినీ నేను సంహరిస్తే, భీష్ముని, ద్రోణాచార్యుని, గురువుల్ని, తాతల వయసులో ఉండే వాళ్ళని వాళ్ళందరూ సంహరిస్తే ఇంకా వాళ్ళు ఈ యొక్క ఈ కుల ధర్మాలను వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే ఆ తర్వాత రాను రాను ఈ కుల ధర్మాలను నశించిపోతాయి. అవి నశించిపోయిన తర్వాత ఆ పిండోదకాలు పోతాయి, ఆ తర్వాత స్త్రీలు చెడిపోతారు, వర్ణ సంకరం వస్తుంది. వర్ణ సంకరం వచ్చిన తర్వాత ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇది రాజు యొక్క లక్షణం అన్నట్టు. సో రాజు వచ్చేసి ఈ యొక్క ధర్మ నియమాలను ఏ విధంగా సంఘంలో ఎప్పటికీ అందరి చేత పాటింపబడే విధానానికి అతను పాటుపడుతుంటాడు అన్నట్టు. అదేవిధంగా అంబరీష్ మహారాజు స్టోరీ తీసుకోవచ్చు. అంబరీష్ మహారాజు విషయంలో వచ్చేసి అంబరీషుడు తన రాజ్యాన్ని వచ్చేసి ఎప్పుడు నేను రాజును అని చెప్పేసి అతను ఎప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించలేదు. ప్లస్ రాజు కూడా దేవతల యొక్క ప్రతినిధి అన్నట్టు, దేవతల ప్రతినిధిగా ఈ యొక్క భూమండలాన్ని పరిపాలిస్తుంటాడు. ఈవెన్ ఇంతకు ముందు కాలాల్లో వచ్చేసి దేవతలు కూడా ఈ యొక్క ఎవరైతే ధర్మబద్ధంగా రాజ్యాన్ని నడిపిస్తున్నారో వాళ్ళు క్రమంగా ఏ యజ్ఞాలు చేయాలో వాళ్ళని యజ్ఞాలు నిర్వహించి దేవతలకి వాళ్ళకి ఎటువంటి నైవేద్యాలు పెట్టించాలో, వాళ్ళకి ఎటువంటి హోమాలు చేయాలో, వాళ్ళకి ఎటువంటి యజ్ఞాలు చేయాలో వాళ్ళకి చేసి వాళ్ళకి కావలసిన హవ్యస్ను వాళ్ళకి సమర్పించేవాళ్ళు అన్నట్టు. ఆ విధంగా దేవతలు కూడా భూలోకంలో ఉండేటటువంటి ధర్మబద్ధమైనటువంటి రాజులకు ఈ రాజర్షులకు వచ్చేసి వాళ్ళు కూడా ఒబ్లైజ్ అయి ఉండేవాళ్ళు అన్నట్టు. సో వీళ్ళు ఎంత శక్తివంతులు అయి ఉండేవాళ్ళంటే ఈవెన్ ఈ రాజులు వచ్చేసి దేవతల కోసం పోరాడేవాళ్ళు. ఆ దేవతలు వచ్చేసి వీళ్ళకి కావలసినటువంటి సుభిక్షాలంతా వాళ్ళు చేకూర్చే వాళ్ళు అన్నట్టు. సో ఆ విధంగా ఈ అంబరీష్ మహారాజు యొక్క వృత్తాంతంలో ఇతను చాలా నీతివంతంగా భక్తితో అంత భగవంతునికి సేవ చేస్తూ తన ప్రజలను కూడా నడిపిస్తున్నాడు అన్నట్టు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో రాసింది ఏమంటే, భోక్తారం యాస్టేటెడ్ ఇన్ భగవద్గీత, ఇన్ పర్ఫార్మింగ్ హిస్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ యాజ్ కింగ్, మహారాజ్ అంబరీష్ ఆల్వేస్ ఆఫర్డ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ రాయల్ యాక్టివిటీస్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ, హూ ఇస్ ద ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈస్ బియాండ్ ద పర్సెప్షన్ ఆఫ్ మెటీరియల్ సెన్సెస్. హీ సర్టన్లీ టుక్ అడ్వైస్ ఫ్రమ్ బ్రాహ్మణస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ దస్ హీ రూల్డ్ ద ప్లానెట్ ఎర్త్ వితౌట్ డిఫికల్టీ. పర్పర్ట్ భోక్తారం విఘ్నతపసాం సర్వలోక మహేశ్వరం సూర్యం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిం ఉచ్యతి. పీపుల్ ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్ టు లివ్ ఇన్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ అండ్ హీర్ ఇన్ భగవద్గీత ద పీస్ ఫార్ములా ఈస్ గివెన్ బై పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ పర్సనల్లీ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ ద కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ ద అల్టిమేట్ ప్రొపరేటర్ ఆఫ్ ద ఆల్ ప్లానెట్స్ అండ్ ఈస్ దేర్ ఫోర్ ఎంజాయర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ పొలిటికల్ సోషల్ కల్చరల్ religious, economic and so on. The Lord has given perfect advice in Bhagavad Gita and Ambarish Maharaja as the ideal executive head. So ikkada bhagavantudu vachesi ee krishnudu emaithe krishnude mattam anni lokalaku bhokta anni yagnalaki prabhu ani cheppesi ee vidhanga aithe ee vishayanni telusukuntaru appudu mattam anta prashantanga sukhanga జీవితాన్ని గడపగలరు అనే శాంతి సూత్రాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఇదే శాంతి సూత్రాన్ని పాటిస్తూ అంబరీష్ మహారాజు వచ్చేసి తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ యొక్క బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞత. రాజు వచ్చేసి ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాల్లో ట్రైన్ కానప్పుడు అతను ఎంత పెద్దటి విద్వాంసుడైనప్పటికీ కూడా అతని రాజ్యం అల్లకల్లోలంగానే ఉంటుంది. దేర్ ఫోర్ యాజ్ ఇండికేటెడ్ హియర్ బై ద వర్డ్స్ తన్నిష్ట విప్రాభినేత మహారాజ్ అంబరీష్ టుక్ అడ్వైస్ ఫ్రమ్ బ్రాహ్మణస్ హూ ఆర్ ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఫర్ ఆర్డినరీ బ్రాహ్మణస్ హూ ఆర్ మియర్లీ లర్న్డ్ స్కాలర్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ పర్ఫార్మింగ్ రిచువలిస్టిక్ సెరమనీస్ అండ్ ఆర్ నాట్ కాంపిటేటివ్ టు గివ్ అడ్వైస్. ఇన్ మోడర్న్ టైమ్స్ దేర్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హూస్ మెంబర్స్ ఆర్ ఆథరైజ్డ్ టు మేక్ లా ఆఫ్ వెల్ఫేర్ ఇన్ మోడర్న్ టైమ్స్ దేర్ ఆర్ బట్ అకార్డింగ్ టు దిస్ డిస్క్రిప్షన్ of the kingdom of Maharaj Ambarisha, the country of the world, of the state, but according such advisors or members, members of the legislative assembly should not be professional politicians, nor should they be selected by the ignorant public. Rather, they should be appointed by the king. When the king, the executive head of the state, is a devotee and he follows the instructions of the devotee brahmana in ruling the country, everyone will be peaceful and prosperous. ఇక్కడ ప్రభుపాద వచ్చేసి రాజనీతికి ప్రశాంతమైనటువంటి రాజ్యానికి ఇక్కడ సలహా ఇస్తున్నారు. ఇది ఇంతకుముందు కాలంలో ఆల్రెడీ నిరూపించబడింది. ఎప్పుడైతే రాజు వచ్చేసి రాజర్షిగా మొత్తం అన్ని శాస్త్రాలని అవగతం చేసుకున్నవాడుగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి బ్రాహ్మణుల యొక్క నేతృత్వంలో రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడో అప్పుడు రాజ్యం సుభిక్షంగా నడుస్తుంది. అంతేకాని ఈ యొక్క ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ అంటే ఈ యొక్క రాజకీయం చేసేటటువంటి నేతల చేత కానీ లేకపోతే అజ్ఞానంలో ఉన్నటువంటి పౌరుల చేత ఎన్నుకోబడిన నాయకులు కానీ ఎటువంటి సుఖాన్ని శాంతిని సమాజంలో తీసుకురాలేరు అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. When the king and his advisors are perfect devotees, nothing can be wrong in the state. All the citizens should become devotees of the Lord and then their good character will automatically follow. Raju ku salaha ichetatanti manchi bhaktudaithe, Raju kuda manchi bhaktudaithe, atuvanti yokka vaala yokka paripalanalo mottham prajalandaru manchi pauruluga manchi bhaktuluga bhaktini sadhana chestu vallu జీవితాన్ని సుఖంగా సాధించగలరు. సో ఇప్పుడు ప్రస్తుత కాలానికి మనం దీన్ని అన్వయించుకుంటే ఇటువంటి భక్తుడైనటువంటి నేతలు భక్తులైనటువంటి బ్రాహ్మణులు వీరిని మనం ఇప్పుడు చూడడం అనేది అసాధ్యం. సో దానికోసం ఇప్పుడు దానికి దాని తర్వాత ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఈ మంచి గుణాలు లేనటువంటి వాడు యశాస్తి భక్తిర్ భగవత్ యకించిన సర్వైర్ గుణేశ్వర సమాసతేశ్వర హరావ భక్త కుతో మహద్గుణ మనోరథేనాసి ధావతో బహి. వన్ హూ హ్యాస్ అన్ఫ్లించింగ్ డివోషన్ ఫర్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హ్యాస్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద డెమిగాడ్స్. ఎవరికైతే యశాస్తి భక్తిర్ భగవత్ యకించిన భగవంతుని పట్ల నిర్హేతుకమైనటువంటి భక్తి ఉంటుందో అతనికి వచ్చేసి దేవతల్లో ఉండేటటువంటి సమస్త సద్గుణాలు అతను ప్రయత్నం చేసి దాన్ని సాధన చేసి పొందక ముందే అతనికి ఆ గుణాలన్నీ ఆటోమేటిక్ గా అలవడతాయి అన్నట్టు. బట్ వన్ హూ ఈస్ నాట్ ఏ డివోటీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ ఓన్లీ మెటీరియల్ క్వాలిఫికేషన్స్ దట్ ఆర్ ఆఫ్ లిటిల్ వాల్యూ. దిస్ ఈస్ బికాస్ హీఈస్ హావరింగ్ ఆన్ ద మెంటల్ ప్లేన్ అండ్ ఈ సర్టన్ టు బి అట్రాక్టెడ్ బై ద గ్లేరింగ్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. ఈ భక్తి తప్ప మిగతా అనేటువంటి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఎన్ని గొప్ప ఇవన్నీ లక్షణాలు భక్తి తప్ప మిగతా ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా అవంతా అతను ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని చూస్తాడో ఈ భౌతిక శక్తి ఎప్పుడైతే అతను ఆకర్షిస్తుందో ఆ భౌతిక ఆకర్షణలో ఇతను అన్ని లక్షణాలన్నీ కప్పివేయబడిపోయేసి అతను మోహానికి గురి అయిపోయేసి అతను అధోపాతాలకు వెళ్తాడు. ఎందుకంటే అతనికి ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాబట్టి ఎంతటి గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ సున్నానే అని చెప్పేసి చెప్తున్నాడు. సిటిజన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ కృష్ణ కాన్షియస్ కింగ్ విల్ బికమ్ డివోటీస్ అండ్ దెన్ దెర్ విల్ బి నో నీడ్ టు ఎనాక్ట్ న్యూ లాస్ ఎవ్రీడే. ప్రజలు ఎప్పుడైతే మంచి భక్తుడైనటువంటి నాయకుడి కింద ఉంటారో వాళ్ళకందరికీ ఆటోమేటిక్ గా భక్తి అనేది అలవడుతుంది. ఏ విధంగా అయితే యజ్ఞదాచరతి శ్రేష్ట తత్తదేవే తరోజన సమాజంలో శ్రేష్ఠులు వాళ్ళు ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ప్రమాణాలను కలిగించి వాళ్ళు ఆచరిస్తారో వాళ్ళ యొక్క ఆచరణ పూర్వకంగా చేయబడేటువంటి పరిపాలనలో ప్రజలందరూ భక్తులుగా తయారవుతారు. వాళ్ళందరూ మంచి భక్తులుగా తయారైనప్పుడు రోజుకొక కొత్త లాని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఒక కొత్త జీవో పాస్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త రూల్ ఇవన్నీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఈ సాధారణమైనటువంటి భక్తి జీవితం అనేది అది చాలా సరళమైనటువంటిది. అందులో ఎటువంటి కాంప్లికేషన్స్, క్లిష్టతరమైనటువంటివి, కష్టాలు అనేటువంటివి ఉండవు. సో దెర్ ఈస్ నో నీడ్ టు ఎనాక్ట్ న్యూ లా ఎవ్రీడే టు రీఫార్మ్ ద వే ఆఫ్ లైఫ్ ఇన్ ద స్టేట్. ఇటువంటి జీవిత సరళ బాగలేదని చెప్పేసి మళ్ళీ కొత్త కొత్త నియమాలన్నీ తీసుకురావడానికి అవసరం లేదు. ఇఫ్ ద సిటిజన్స్ ఆర్ ట్రైన్ టు బికమ్ డివోటీస్, దే విల్ ఆటోమేటికలీ బికమ్ పీస్ఫుల్ అండ్ హానెస్ట్. అండ్ ఇఫ్ దే ఆర్ గైడెడ్ బై ఎ డివోటెడ్ కింగ్ అడ్వైజ్డ్ బై డివోటీస్, ద స్టేట్ విల్ నాట్ బి ఇన్ ద మెటల్ వరల్డ్ బట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. సమాజంలోని ప్రజలు భక్తులుగా ఎప్పుడైతే వాళ్ళు సాధన చేయడానికి వాళ్ళు ప్రేరేపింపబడతారో, వాళ్ళు సహజంగానే వాళ్ళు చాలా ప్రశాంతంగాను చాలా నీతి నిజాయితీతోనూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఆ విధంగా ఎప్పుడైతే ఈ మంచి భక్తుడైనటువంటి రాజర్షి చేత పరిపాలింపబడతారో, ఆ రాజ్యము ఏమాత్రము ఈ భౌతిక ప్రపంచంలో ఉండదు, అది వచ్చేసి సంపూర్ణంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో తేలియాడుతూ ఉంటుంది. ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ దేర్ ఫోర్ ఫాలో ద ఐడియల్ ఆఫ్ ద రూల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మహారాజ్ అంబరీష్ యాజ్ డిస్క్రైబ్డ్ హియర్. ఏ విధంగా అయితే అంబరీష్ మహారాజు తన బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, అదేవిధంగా మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అందరి నేతలు ఇదే ప్రకారమైన నియమాలను అనుసరించడం ద్వారా సుఖశాంతులను ఈజీగా తీసుకురావచ్చు అని చెప్పేసి ప్రభుపాది ఇక్కడ చెప్తున్నారన్నమాట. యుధిష్ఠిర్ మహారాజు మొత్తం కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడే పర్సనల్ గా ధర్మరాజుని రాజుగా నిలబెట్టాడు అన్నట్టు. ధర్మరాజు ఎప్పుడైతే రాజుగా అతను నియమింపబడ్డాడో, అతను చేసిన మొట్టమొదటి పని వచ్చేసి ఈ రాజ్యంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది అయితే రాజులందరూ సంహరింపబడినారో వాళ్ళ యొక్క పత్నులకందరికీ వాళ్ళకి మంచి పునరావాసం కల్పించాడు అన్నట్టు. ఎందుకంటే ఈ రాజు వచ్చేసి ఈ ప్రజల యొక్క రెస్పాన్సిబిలిటీ, అతను బాధ్యత తీసుకున్నాడు. ఇమ్మీడియట్ గా తీసుకున్న బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏమంటే, ఈ విధవల ఈ రాణి వైధవ్యం పొందిన రాణులకందరికీ మంచి ఆవాసం కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాడు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ తమ పతులని సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ అవడం ద్వారానే నాకు ఈ రాజు స్థానం లభించింది, ఈ సింహాసనం వచ్చింది కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణం అర్పించినారు కాబట్టి నాకు ఇది ఈ స్థానం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ సౌకర్యంగా చూసుకోవడం వచ్చేసి నాది మొట్టమొదటి బాధ్యత అని చెప్పేసి మొత్తం విధవులకందరికీ వాళ్ళకి మంచి సౌకర్యం కల్పించారు అన్నట్టు. సో ఈ విధంగా ప్రస్తుతం వచ్చేసి ఎంతో మంది పొలిటీషియన్స్ వచ్చేసి మొత్తం ఊరు ఊరికి గ్రామ గ్రామానికి ప్రతి స్ట్రీట్లను తిరిగేసి వాళ్ళు చెప్తారు, నన్ను నేతగా చేసి నీకు ఈ ప్రామిస్ చేసి వాళ్ళకి మీకు ఇది చేస్తాము, మీకు రకరకాల ఆఫర్లు ఇస్తా ఉంటారు అన్నట్టు. అవన్నీ చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పొజిషన్ సంపాదించగానే వీరిని అన్ని మర్చిపోతారు. కానీ యుధిష్ఠిర మహారాజు ఒక ట్రైన్డ్ భక్తుడు కాబట్టి, మంచి శిక్షణ పొందినటువంటి క్షత్రియుడు కాబట్టి, అతను సింహాసనాన్ని పొందగానే మొట్టమొదట ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, యుద్ధంలో సంహరింపబడిన వాళ్ళను, వారి బాధితులను అందరినీ అతన్ని కాపాడాడు అన్నట్టు. సో ఇదే విధంగా ఇటువంటి మంచి లక్షణాలు సాధించడానికి మనం కలియుగంలో ఎవరు దొరుకుతారు, మమ్మల్ని ఎక్కడ ట్రైన్ చేస్తారు, ఎవరు మనకి ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో దానికోసం ప్రభుపాదలు వచ్చేసి నేను ఇస్కాన్ మూమెంట్ని స్టార్ట్ చేసింది మంచి లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణుల్ని తయారు చేయడానికి అని చెప్పి హరే కృష్ణ ఉద్యమాన్ని స్థాపించిందన్నట్టు. హరే కృష్ణ ఉద్యమంలో జాయిన్ అయిన తర్వాత మొత్తం అంతా మనం అన్నింటినీ సర్వస్వాన్ని త్యజించేసి తలనీలాలు అర్పించి షేవ్ చేసుకునేసి టెంపుల్ జాయిన్ అయిపోవాలని చెప్పేసి దాని అర్థం కాదు. మనం మన యొక్క అన్ని కార్యక్రమాలను చేసుకుంటేనే, ఒక స్టూడెంట్ చదువుకుంటూ, ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకుంటూ, ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ, ఒక గృహిణి ఇంట్లో తమ పిల్లలందరినీ చూసుకుంటూ కూడా కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా అవలంబిస్తూ మంచి లక్షణాలు ఏ విధంగా పొందవచ్చు అనేదానికి ప్రచారం చేసేదానికి కృష్ణ చైతన్య ఉద్యమం స్థాపించబడింది. సో ఈ మంచి లక్షణాలు పొందేదానికి మొట్టమొదటి స్టెప్ వచ్చేసి మనం హరినామాన్ని జపించడం అన్నట్టు. హరినామం మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనకు తెలియకుండానే మంచి లక్షణాలు మనకు అవంతకవే అలవాటు పడతాయి అన్నట్టు. యశాస్తి భక్తిర్ భగవత్ యకించిన, భగవంతుని పట్ల కొంచెం పట్ల కొంచెం మన ఆకర్షణ పెంపొందింపు చేసుకుంటే చాలు, మనకి ఈ సులక్షణాలన్నీ దేవతల్లో ఉండే మంచి లక్షణాలన్నీ మనకు ఆటోమేటిక్ గా మనకు అలవడతాయి. మనం దానికోసం ప్రత్యేకంగా ఇంకొక ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. యశాస్తి భక్తిర్ భగవత్ కించన సర్వేర్ గుణేశ్ తత్ర సమాసతేశ్వర, సురల్లో ఉండేటువంటి గొప్ప శుభలక్షణాలన్నీ మనకు ఆటోమేటిక్ గా అలవడతాయి అన్నట్టు. సో దీనికి దేవతల్లో ఉండే గొప్ప లక్షణాలన్నింటినీ మనం అలవరుచుకునేటప్పుడు మనం ఇంకొక వేరే దేవతకి శరణాగతి పొందవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఇటువంటి గొప్ప లక్షణాలు మనకి చేతికి మనలో ఎట్లా అలవడతాయనే దానికి మనకు ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు. కేవలంగా శుద్ధంగా మనం హరినామము హరే కృష్ణ మంత్రం జపించి భగవంతుని పట్ల కొంచెం ఆకర్షణ మనం పెంపొందించుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ మన సర్వ శుభ లక్షణాలు మనకి అలవడతాయి. మనకి ఎప్పుడైతే శుభ లక్షణాలు అలవడతాయో, నాలో నేను గుడ్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే సమాజానికి వచ్చే మంచి ఏమి అని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఒక బ్రదర్ తమ్ముడికి చెల్లెలకి అతను మంచి ఇన్స్పిరేషన్ గా తయారవుతాడు. ఒక ఫాదరు మదర్ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు మంచి భక్తులుగా తయారవుతే సమాజము ఇల్లు మంచిగా తయారవుతుంది. ప్రభుపాదుల వారు చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఏ విధంగా ఐడియల్ లైఫ్ జీవించినారని చెప్పేసి ప్రభుపాదుల వారు వివరిస్తారండి. అతను 5 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రభుపాద పడుకునేటప్పటికీ ప్రభుపాద భోంచేసే ముందర కనీసం వాళ్ళ ఫాదర్ వచ్చేసి 5 మంది సాధువులను ఇంటికి పిలిచేవాళ్ళు అన్నట్టు. 5 మంది సాధువులను ఇంటికి పిలిచి వాళ్ళకందరికీ భగవంతుని ప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి బాగా సత్కరించి వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అడిగేవాడు. ఏమైనా బ్లెస్సింగ్స్ అడిగావంటే, నా కొడుకు వచ్చేసి మంచి రాధారాణి భక్తుడేటట్లుగా మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ గౌడీయ వైష్ణవులను అడిగేవాడు అన్నట్టు. అట్లా ఏ రోజు కూడా ప్రభుపాద పడుకునే ముందర సాధువుల్ని తన తండ్రి పిలవని రోజు లేదు, వాళ్ళందరితో బ్లెస్సింగ్ ఇప్పించని రోజు లేదు. సో ఆ విధంగా తర్వాత చిన్నప్పుడు మనం ఏమైతే చూస్తామో అది మన మనసులో అదే చాలా గాఢమైన ముద్ర ఏర్పడుతుంది అన్నట్టు. సో దాంతో ప్రభుపాద ఒకరోజు ఏం చేశారంటే అభయచరణ వచ్చేసి ప్రతిరోజు భగవంతు వీళ్ళ తండ్రిని చూస్తున్నాడు, భగవంతునికి నైవేద్యం పెడుతున్నాడు, సాయంత్రం రాత్రిపూట సాధువుని పిలుస్తున్నాడు, వాళ్ళకి సత్కరించి భోజనం పెట్టి సంతృప్తి చేసి పంపిస్తున్నాడు అన్నట్టు. సో ఒకరోజు ఇదే ఆటోమేటిక్ అభయచరణ ఏం చేశారంటే బయటికి ఒకరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళేసి దుకాణానికి వెళ్ళేసి నాకు ఒకటి కచోరీ ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. కచోరీ ఇస్తే ఏం చేస్తావు అని చెప్పేసి అంటే, ఇది నేను తినను, నేను రాధాగుందకి పెడతానని చెప్పేసి అది తీసుకుని వచ్చేసి అతను తినకుండా వాళ్ళ ఇంట్లో రాధాగుంద డీటిస్తున్నాయి అన్నట్టు. విగ్రహాలు రాధాగుందకి దాన్ని ముందర పెట్టారు. అది పవిత్రమైనదా అపవిత్రమైనదా, అది ఇప్పుడు మనం అది కొట్టులో చేసిండేది భగవంతునికి ఎట్లా నైవేద్యం పెడతారనేది టాపిక్ వేరే విషయం. అయితే నేను తినకుండా భగవంతునికి నైవేద్యం పెట్టాలనేది తండ్రి నుంచి ఏమైతే ఏ విధంగా నేర్చుకున్నాడో ప్రభుపాదం, ఆ విధంగా మనం ఒకటి రెండు మంచి లక్షణాలు నేర్చుకున్నప్పటికి కూడా అది ఇతరులను ఎంతో ప్రభావితం చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా ప్రభుపాదుల వారు ఫస్ట్ నిద్ర లేస్తానే ఎవ్రీ టైం వాళ్ళ ఫాదర్ బెల్ కొట్టేవాడు, బెల్ రింగ్ అయ్యేది అన్నట్టు. అతను ప్రభుపాదు లేచి చూస్తానే వాళ్ళ తండ్రి వచ్చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుండేవాడు, నైవేద్యం పెడుతున్నాడు, భగవంతుడికి మంగళహారతి చేస్తున్నాడు. సో ఈ విధంగా మనలో 1-2 మంచి లక్షణాలు అలవడినప్పటికీ కూడా అవి మన చుట్టూ ఉండే వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆ విధంగా ప్రభావితం చేయడం వలన ఆ మంచి ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది అది డెవలప్ అయ్యేసి భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా సమాజంలో అది మంచి వాతావరణాన్ని నెలకొల్పుతుంది అన్నమాట. సో దీనికి మనం చేయవలసిన కృషి ఒకటే, మనం ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని మనం సిన్సియర్ గా జపం చేస్తూ రాధా గోవిందకి మనం ఆకర్షణ పెంచుకోగలిగితే మనం చేయగలిగింది చాలు. మన జీవితం ధన్యమైపోతుంది. మనము ఇతరులకి మంచిగా మంచి దారిని నడిపించిన వాళ్ళం అవుతాం అన్నట్టు. హరే కృష్ణ. ఏమైనా ఒక డౌట్ ఉందా? భీష్ముడు ఎందుకు భీష్ముడు ఓకే ద్రౌపది వస్త్రాపహరణ జరిగాడు. ఈ ప్రభు ప్రశ్న ఏమంటే ద్రౌపది వస్త్రాపహరణ జరిగేటప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ వాళ్ళు కూడా గొప్పవాళ్లే కదా, వాళ్ళు కూడా పెద్దవాళ్లే. సో వాళ్ళని సవరించడానికి భీష్ముడు అక్కడే ఉన్నాడు, వాళ్ళని ఎందుకు ఏమీ సవరించలేకపోయినాడు అని చెప్పి